రూపాయలు ఎక్కడున్నాయో నేను వెతుక్కోవాలి. నా కోరిక ఏంటంటే కనీసం ఇవాళైనా మీరు అందరూ మ్యాన్ పవర్ మొత్తము ఒక 2 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి లైబ్రరీని ఇక్కడికి తరలించండి. ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ప్రతి కర్మకి చాలా డీప్ రూటెడ్ ఇంటరాక్షన్స్ ఇక్కడ ఉంటాయి. మీకు ఇంకా ఆ స్థాయి తెలియటం లేదు, అది గొప్పదని కాదు నేను చెప్పటం, అది ఆ పరిస్థితి అది. అంచేత అది ఎందుకు అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడ నుంచి అందుకు అక్కడికి వెళ్తున్నాయి అన్నది మీరు మాత్రం దయచేసి ఆలోచించడం మానేయండి. ఇంకోటి ఏంటంటే దానికి లేనిపోని రంగుల పొలవకండి, మీకు తెలియదు అదేంటో. అంచేత దానికి పెద్ద గొప్పదైనటువంటి రంగులు మీరేం పొలవద్దు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే దాన్ని ఆచరించేయండి, మీరు లైబ్రరీ సెట్ చేసేయండి, ఇది క్లీన్ అయిపోగానే మొత్తం అక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసేయండి. చేసేటప్పుడు లైన్లో ఉన్నాయన్ని అదే లైన్లో పెట్టండి. మీరు అది ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మిమ్మల్ని లైబ్రరీలోకి కూడా తీసుకెళ్తాను, పుస్తకాలయంలో కూడా తీసుకెళ్ళి ఎలా ఉపయోగించుకోవాలో నేర్పుతాను. నేను ప్రతి చోట నేను మీ పక్కనే ఉంటాను. నేను ఇంచంటే మీకు ఇంకా ఊపు వచ్చేంత వరకు, ఊపు వచ్చాక నేను పక్కన ఉన్న కళ్ళే ఇప్పుడు నన్ను వాళ్ళు ఎలా ఊపుతున్నారో ఆ ప్రాణశక్తి మిమ్మల్ని ఊపుతుంది, ఇంకా అప్పుడు నిద్రపోలేరు మీరు. కానీ అలసట నీరసము గ్యారంటీగా ఉండదు. ఇంచేత ఆ కంగారు మాత్రం ఎప్పుడు వద్దు. కానీ నేను చాలా తొందరగా మీ నుంచి కోరుకునేది అంటే ఆహారాన్ని మార్చేసుకోండి, వారానికి ఒకసారి ఉపవాసం ఉండండి, 3 నుంచి 4 లీటర్ల మధ్య నీరు తాగండి. అది మాత్రం మీరు ఎంత తొందరగా చేసేసుకుంటే ఇందులో మీరు అంత యాక్టివ్ అవ్వగలుగుతారు. మరి చేయలేకపోతే అయినా ఇన్వాల్వ్ కండి, తెలుసు కదా ఏం చేయాలో. మీరు ఇంకా ఈజీగా ఇన్వాల్వ్ అవుతారని చెప్తున్నాను, కానీ అది చేయలేకపోవటం వల్ల ఇక్కడ నుంచి దూరం అయిపోయారనుకోండి అసలుకే మోసం వస్తుంది, ఎదగలేరు. దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్ ఎక్సర్సైజెస్ చేశామను చేసేయండి. నెక్ ఎక్సర్సైజెస్ ఇవి చాలా ముఖ్యం. నెక్ ఎక్సర్సైజెస్ క్యాటరాక్ట్ని పోగొడుతుంది, కంటి దోషాలను పోగొడుతుంది, చూపుని చాలా తీవ్రతరం చేస్తుంది. 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ప్రతిరోజు ఈ ఎక్సర్సైజెస్ ప్రతి 2-3 గంటలకి చేసుకునే వాళ్ళకి కళ్ళజోడు అవసరం ఉండదు, ఉన్న కళ్ళజోడు తీసివేయబడుతుంది అని అనేక ఉదాహరణలు ఉన్నాయి. పెద్ద గొడవ ఏంటి అంటే 2.5 సంవత్సరాలు ఎలా చేస్తామని. కానీ 2.5 సంవత్సరాల పాటు సిగరెట్ మానుకోలేము మనం, వద్దు అన్నది. దాన్ని ఎలా మానుకోవాలి అనే ప్రశ్నే రాదు. మానాల్సి వస్తుందేమో అని రారు. ఈయన మాట్లాడితే నా సిగరెట్ మీద పడతాడు, మాట్లాడితే మా నూనె కారాలు వాటి మీద పడతాడు, అసలు ఎన్నిసార్లు అని వింటాం మేము. వింటూ ఉండండి, వింటూ ఉంటే ఎప్పుడో అప్పుడు ఊపు వస్తుంది. నెక్ ఎక్సర్సైజెస్ చేయండి, చేసేసుకుంటే వినండి. ఆ నెక్ ఎక్సర్సైజెస్లో ముందుకి వెనక్కి వంగేటప్పుడు ఇక్కడ మీకు ప్రెషర్ రావాలి. ఇది రేపు జాలంధర బంధము అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి బంధ ప్రక్రియ ఉంది. మూలబంధము కింద ఉండేది, ఈ మధ్యన ఉండేటటువంటిది ఉడ్డీయాన బంధము, దీని తర్వాత ఉండేది జాలంధర బంధము. వాటన్నిటికీ ఉపయోగపడుతుంది ఇది. అంచేత ఇది ఏదో క్యాజువల్గా మీకు చెప్పేది కాదు. కానీ అన్నిటికంటే గొప్పది ఏంటి అంటే సెర్వికల్ స్పాండ్యులైటిస్ పోతుంది. సెర్వికల్ స్పాండ్యులైటిస్ అంటే ఇప్పుడు అందరూ మిలిటరీ వాళ్ళలాగా ఇక్కడ ఇది వేసుకుంటారు చూసారా, మెడ అసలు నెలప మెడ వాళ్ళది బిగుసుకుపోయింది, అది సెట్ అవుతుంది. కానీ కామన్ సెన్స్తో చేయాలి. సెట్ అవుతున్నాను వీడు ఇలా ఊపాడు అనుకో, మెడ ఇరికెట్టేసింది మాస్టరు, మీ వల్లే ఇరికెట్టింది అని మాత్రం నన్ను అనకండి. స్లోగా చేసుకోండి. ఈ కిందను నొక్కుకోవటానికి ట్రై చేయండి. ప్రతి చోట స్ట్రెయిన్, ఆ స్ట్రెయిన్ ఇక్కడ ఇది స్ట్రెచ్ అవుతుంది, ఇక్కడ ఇది స్ట్రెచ్ అవుతుంది. ఇంకోటి మీకు అర్థమయ్యే ఉంటుంది, ఆపోజిట్స్ ఎప్పుడు కలుపుతాం ఆసనాల్లో. అంటే ముందుకి స్ట్రెచ్ అవుతే మళ్ళీ వెనక్కి అవుతుంది, ఇటుపక్కకి వెళ్తే మళ్ళీ ఇటుపక్కకి వెళ్తుంది, ఇటుపక్క వాళ్తే మళ్ళీ ఇటుపక్క వాళ్తాం, ఇటు తిప్పితే మళ్ళీ ఇటు తిప్పుతాం. ఇది క్రమాన్ని ఎప్పుడూ మర్చిపోకండి. మీరు ఒకవైపు చేసిన తర్వాత రెండోసారి మీరు స్ట్రెచ్ చేయకపోతే బట్టను ఒక పక్క లాగి రెండో వైపుకి లాగలేదనుకోండి, షర్ట్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది. అంచేత నీట్గా దాన్ని లాగండి. ఎందుకు చేయాలి అని అడుగుతారు కదా, వచ్చిన పెద్ద కూడా అది కదా, మరి అది చెప్పాలి మరి అందుకని అందుకని ఏం లేదు. గుర్తుంచుకోండి, వీలైతే ఆ పెయిన్ భరించగలిగితే ఆ పొజిషన్లో ఉండండి. ఆ పొజిషన్లోకి ప్రాణశక్తి ప్రవహిస్తుంది, కానీ భరించగలిగే పెయినే ఉండాలి. అది ఎక్కువ అవుతే మళ్ళీ ఇరుక్కుపోతుంది. అర్థమైంది కదా? ఈ రూల్స్ మీరు ఇవి నేర్పిస్తున్నప్పుడు ఎవరికైనా ఏదైనా ఒక పొజిషన్లో నొప్పి వచ్చిందనుకోండి, ముందు గబుక్కుని ఆ పొజిషన్ నుంచి బయటకు తీసుకొచ్చేస్తాం. ఇంకొచ్చే బయటకని వచ్చాక ఏం చేయాలి? అదే పొజిషన్ మళ్ళీ రిపీట్ చేయిస్తాం. ఈ రిపీట్ చేస్తున్నప్పుడు వాడిని అబ్జర్వ్ చేస్తూ ఉండమంటాం, నొప్పి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. అక్కడ అదే పొజిషన్లో వాడు ఆగిపోతే ఆ నొప్పి పోతుంది. అది ఆగాలి, ఆ పొజిషన్లో ఆగిపోండి. ఆగిపోతే అర్థం ఏంటంటే ప్రాణశక్తి ప్రవహిస్తుంది, లేకపోతే మీకు నొప్పి తెలియదుగా. మీకు జ్ఞానేంద్రియం యాక్టివ్ అయిందనే కదా. ఏం చెప్తుంది ఆ జ్ఞానేంద్రియం? అక్కడ ఏదో తప్పు ఉంది అని. తప్పు ఉండగానే నేచర్ యొక్క రియాక్షన్ ఏంటంటే రియాక్ట్ అవుతుంది. కారం తినగానే కళ్ళమని నీళ్ళు వచ్చేస్తాయి. అంచేత ఎప్పుడైతే మీకు ఆ నొప్పి అయిందో కర్మేంద్రియాలు యాక్టివ్ అవుతాయి. శరీరం యొక్క కర్మేంద్రియాలు కాదు, అంతర్గతమైనటువంటి కర్మేంద్రియాలు, అవి వాటిని కడిగేస్తుంది. కానీ కామన్ సెన్స్ ఎక్కడ ఉండాలి అంటే ఆ నొప్పి మీరు భరించగలగాలి, మళ్ళీ అది అతిగా వెళ్ళిపోయి ఆ నొప్పికి మీరు లొంగిపోకూడదు. ఈ ప్రిన్సిపల్స్ మీరు గుర్తుంచుకుంటే చాలా రోగాలు దీంతో నివారణ చేయగలుగుతారు. టెక్నిక్ ఏంటి అంటే ఏ పొజిషన్లో బాధ వస్తుందో ఆ ఆసనం వేయించాలి. ఆ బాధ తీవ్రంగా కాకూడదు, అక్కడే ఉండిపోతే వాడికి నెక్స్ట్ మినిటే తెలుస్తుంది రిలీఫ్. చాలా చోట్ల నెక్ ఎక్సర్సైజెస్ తర్వాత విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. మేధా సంబంధీ భ్రాంతియోం కో నిర్మూల్ బతాతే హై యే ప్రతిపాదన్. అశ్వమేధ యజ్ఞములో మేధ అనేటువంటి పదానికి అనేక అనవసరమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి అర్థాలు చెప్పబడి ఉన్నాయి. ఆ అర్థాలను నిర్మూలించటానికి శాస్త్రాలలో చెప్పబడినటువంటి అనేక ఉద్ధరణలు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. యజ్ఞ ప్రకరణమే మేధ యజ్ఞం కా స్థాన్ మహత్వపూర్ణ హే. యజ్ఞ సాంప్రదాయములో మేధా యజ్ఞములకు చాలా విశిష్టమైనటువంటి స్థానము ఉన్నది. సమయ సమయ పర్ ఉనికి అలగ్ అలగ్ ఢంగ్ సే వ్యాఖ్యా కీ జాతి రహీ హే. కాలానుగుణ్యంగా వేరువేరు కాలాలలో దానిని వేరువేరుగా వివరించారు. మధ్యకాలమే మేధకి సంగతి బలిసే జోడుకర్ అధర్మియోన్ని అప్నా స్వార్థీ నహి సిద్ధికియా వరన్ యజ్ఞం పర్భి కలంకకి ఛాపడాలి. విధర్ములు అంటే ధర్మము గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన లేని వాళ్ళు ఈ మధ్యకాలంలో మేధ అనేటటువంటి పదానికి బలి ఇచ్చుట అనేటటువంటి అర్థాన్ని తీసుకుని వాళ్ళ యొక్క స్వార్థాన్ని పూర్తి చేసుకోవటమే కాకుండా మహత్వపూర్ణమైనటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞ ప్రక్రియ మీద కలంకాన్ని ఆపాదించారు. వేద విద్యాకే మర్మకో జాన్ సక్నేమే అసమర్థ జన సామాన్య కా ఇన్ భ్రాంత్ వాఖ్యాంసే భ్రమిత్ హో జానా స్వాభావిక్ హే. వేద విద్య యొక్క మర్మమును తెలుసుకోలేనటువంటి వ్యక్తులు ఈ భ్రాంత వ్యాఖ్యానాలను తప్పుడు వ్యాఖ్యానాలను విని దారి తప్పుట సహజమే. వివేక్ ప్రధాన్ ఇస్ యుగ్మే అనివార్య హోగయా హై కి మేధ యజ్ఞం కే ఉస్ దర్శన్ ఔర్ స్వరూప్ కో స్పష్ట కియా జాయ్ జో ఇన్కే అనుసంధాన్ కర్తా ఋషియోం కో అభీష్ట రహా హై. వివేకానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ఈ యుగములో ఈ భ్రాంతులను నిర్మూలనము చేసి మేధా యజ్ఞముల యొక్క దర్శనము దాని యొక్క స్వరూపాలను స్పష్టము చేయటానికి మనము ప్రయత్నించవలసి ఉన్నది. ఇస్ క్రమ మే విచార్ కర్నే పర్ పాతే హే కి మేధ శబ్ద ఉస్కే సాథ్ జుడి సంజ్ఞాసే సందర్భిత్ హే. దీని గురించి మనం ఆలోచిస్తే ఏమర్థమవుతుంది అంటే, మేధ అనే శబ్దము దానికి ఉన్నటువంటి సంకేతం మీద ఆధారపడి ఉంటుంది. ఆ మేధ అనేటటువంటి శబ్దము దేని గురించి ఇంగితము చేస్తోంది, దేన్ని చూడమంటుందో తెలుసుకోవాలి మనం. వైదిక్ వాంగ్మయమే చార్ ప్రకారకే మేధ యజ్ఞ బహు ప్రచలిత హే. వేద వాంగ్మయంలో నాలుగు రకాలైనటువంటి మేధాయజ్ఞాలు చాలా ప్రచలనలో ఉన్నాయి. అవి సర్వమేధము, నరమేధము, అశ్వమేధము, గోమేధము. ఇన్మేసే సర్వమేధకా తాత్పర్య హే నిజీ సంపద ప్రతిభ ఏవం ఆయుష్యకో సమష్టిగత్ సత్ప్రయోజనం కిలియ సమర్పిత్ కర్దేనా. ఇందులో సర్వమేధము అంటే అర్థం ఏంటి అంటే, తన యొక్క సంపత్తిని తను సంగ్రహించింది, అన్నిటినీ కూడా తన ప్రతిభను, తన ఆయుష్ను అంటే తన జీవితాన్ని కూడా సామూహికమైనటువంటి అవసరాల కొరకు దానం చేసేయటం, ఉపయోగించుకోవటం, సమర్పితం చేయటం. నిజీ సంపత్తికే రూపమే కుచుభీ సంగ్రహ పరిగ్రహ పాసనారఖన. నాది అనేటటువంటి ఏ సంపత్తిని కూడా తన దగ్గర ఉంచుకోకుండా చేసేటటువంటి మానసిక స్థితితో ఉన్నటువంటి వ్యక్తులు నరమేధ యజ్ఞము చేసినటువంటి వాళ్ళు అవుతారు. అంటే ఉదాహరణకి పొలిటీషియన్స్, వీళ్ళందరూ కూడా ఒక విధంగా నరమేధ యజ్ఞములే. ఈ యాక్టర్స్ వాళ్ళు నరమేధమే, వాళ్ళది అంటూ టైమే ఉండదు. కానీ కొంచెం తప్పు అక్కడ ఏం జరుగుతుందంటే, కొంచెం డబ్బుని మాత్రం వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. కానీ వాళ్ళు చేసేటటువంటి అనేక పనులను కనుక సక్రమమైనటువంటి మార్గంలో పెట్టుకోగలిగితే వాళ్ళు చాలా పెద్ద స్థాయికి రాగలరు. నర్మేధ వాజశ్రవ హరిశ్చంద్ర ఆదిని అప్నే సమయకి మాంగకో పూరా కర్నే కేలియే ఐసేహి సర్వమేధ సంపన్నికే. వివేకానంద, జంషెడ్జీ టాటా, అంటే ఆధ్యాత్మికతనే కాదు మామూలు వ్యక్తులు కూడా వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో పైకి వెళ్ళటానికి నరమేధ యజ్ఞమే చేస్తారు. చేత నరమేధము అంటే ఏంటి, మన యొక్క సంపత్తి. ఎన్ని రకాల సంపత్తులు ఉన్నా, శారీరకమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది, మానసికమైనటువంటిది, కుటుంబపరమైనటువంటిది. ఈ సంపత్తులన్నిటినీ కూడా మనం ఏది లక్ష్యము చాలా ముఖ్యం అనుకుంటామో ఆ లక్ష్యం వైపు తీసుకెళ్ళిపోవటం. ఇప్పుడు ఆ యుద్ధం కూడా అదే జరుగుతోంది. ఈ మహాయుద్ధము జరుగుతున్నటువంటి వాతావరణంలో మనం దీని గురించి చర్చించుకుంటున్నాం. అది కూడా అంతే, వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి మేము ప్రాణాలైనా ఇచ్చేయటానికి రెడీయే, ప్రపంచం అంతా ఏదైనా చేసుకొని అనేటటువంటి దమ్ము ఉన్నటువంటి వ్యక్తులు నరమేధంలో పాల్గొంటున్నారు. ఇక్కడ మనం కొన్ని తిండి అలవాట్లను, కొంతకాలాన్ని, కొంతమంది వ్యక్తుల యొక్క దూషణాన్ని, తిరస్కారాన్ని భరించలేకుండా ఉన్నాం. జత నరమేధ యజ్ఞము అన్నది వ్యక్తి స్వయముగా చేసుకునేటటువంటి యజ్ఞము. ఇట్ ఈజ్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్ అప్రోచ్. ఇంకా కుటుంబ సభ్యులతో కూడా సంబంధం లేదది. ఆ నరమేధ యజ్ఞములలో నరమేధం అంటే ఏంటి, తనని తాను పూర్తిగా ఒక లక్ష్యానికి సమర్పణ చేసుకుంటాడు. అది ఆ లక్ష్యం ఏదైనా కావచ్చు, కానీ ఆ లక్ష్యానికి కావలసినటువంటి సాధక బాధకాలని వాడు స్మగ్లర్ ఉన్నాడు. ఎన్ని కష్టాలైనా రాని తను చేర్చవలసినటువంటి వస్తువుని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేరుస్తాడు. ఆ మానసిక స్థితి ఉందే, అది రేపు వాడిని వాల్మీకిగా మార్చేస్తుంది. ఇంకేంటే, శక్తి అదే కదా. ఈ క్రియాకలాపాలకు ఉపయోగించుకునేటటువంటి నర మేధస్సును వాడు ఆధ్యాత్మిక క్రియాకలాపాలకు ఉపయోగించుకుంటాడు. కానీ మామూలు వ్యక్తి వాళ్ళని దూషిస్తూ తిరస్కరిస్తూ తను ఒక కీటకప్రాయమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు అని గమనించడు. ఇది మనము గమనించుకుంటూ ఇతరుల్ని గమనించేటట్టు చేసే బాధ్యత ఉన్నది. ఈ కాలంలో మనము ఒక లక్ష్యానికి సంబంధించినటువంటి జీవితం జీవించి ఉండకపోతే, అంటే మన నా పిల్లలకి పెళ్లి చేయాలి కదా, నా ఉద్యోగాన్ని చూసుకోవాలి కదా, అదంతా కూడా ఉదర పోషణ కొరకు సామాజికమైనటువంటి అవసరాలు తీర్చడానికి మీరు చేసేదే తప్ప అందులో ఏ విధమైనటువంటి ఆదర్శము లేదు. ఆదర్శము అంటూ ఉంటే మీరు ఎవరినైనా త్యజించేయవచ్చు. రాముడి యొక్క జీవితము అదే ఆదర్శము, సీత యొక్క జీవితము అదే ఆదర్శము. ఏ బాధ్యతలు స్వీకరించాడు, ఆదర్శాన్ని పెట్టుకున్నాడు, బాధ్యతలన్నీ వదిలేశాడు. భరతుడు ఒక ఆదర్శాన్ని పెట్టుకున్నాడు, బాధ్యతలన్నీ వదిలేశాడు. కానీ ఆదర్శము లేకుండా బాధ్యత వదులుతున్నామే, ధ్యానం చేస్తున్నాం, సమాధి చేస్తున్నాం, పూజలు చేస్తున్నామని. అది మన వర్ణాశ్రమ వ్యవస్థకి, భారతీయ ఋషి సాంప్రదాయానికి కూడా కళంకం తెచ్చింది. ఆదర్శం లేదు, పూజలు చేసేస్తూ ఉంటాం. ఆదర్శం లేదు, టైం వేస్ట్ చేసేస్తూ ఉంటాం. ఆదర్శం అంటే ఏంటన్నమాట, చాలా స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యము ఒక సీమిత కాలంలో మీరు పొందగలగాలి. దాన్ని అనుష్ఠానాలు అంటారు. అనుష్ఠానం అంటే ఒక సీమిత కాలంలో మీరు మీ శాయశక్తులు ఉపయోగించి చేసేటటువంటి ప్రయత్నం. రోజుకి ఒక మాల గాయత్రి చేయటం అనుష్ఠానం అవ్వదు. రోజుకి 8 మాలలు గాయత్రి మాల చేయటం కొంచెం కష్టం. రోజుకి 8 గంటలు చేయటం నిజమైనటువంటి అనుష్ఠానం అవుతుంది. తేడా అర్థమైంది కదా. ఇంచేత ఆదర్శం కోసం ఎప్పుడైతే వెళ్తామో మిగతా అన్నీ మీరు వదిలేయచ్చు, అన్నీ వదిలేయచ్చు మీరు. కానీ మీరు చేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆదర్శం వైపుకే వెళ్ళాలి. వెళుతున్నప్పుడు ఇంకా సమాజం ఏమంటుంది, పక్కవాడు ఏమంటాడు అనేటటువంటి ప్రశ్నలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు. చేశాయంటే మీకు ఆదర్శం మీద దృష్టి లేదు. నరమేధం యొక్క వివరణ అర్థమవుతుంది కదా. అంచేత నరమేధం అనేటటువంటిది ఓ గాంధీ, ఓ హిట్లర్, ఓ ముస్సోలిని, ఆల్ గ్రేట్ లీడర్స్, కార్ల్ మార్క్స్, మన ఋషులు, వీళ్ళందరూ కూడా నరమేధ యజ్ఞము మొదట పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళు. నరమేధ యజ్ఞం అంటే ఏంటి, ముందు నీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆదర్శవంతమైనటువంటి జీవితము మాత్రమే నేను జీవిస్తాను, ఇంకా మిగతా వాటికి నేను ఏ విధమైనటువంటి ప్రాముఖ్యత ఇవ్వను అనేటటువంటి డెసిషను, ఆ డెసిషన్ని ఆచరించటము నరమేధము. నరమేధకు అర్థ తపస్వి జీవన్. నరమేధము అంటే తపస్వి జీవన్. తపస్సు అంటే నేను మీకు చెప్పాను, నేను సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము, ఈ 4 మీరు చేస్తూ ఉంటే అది తపస్సు. దాన్ని దేనిలోకి మీరు వినియోగిస్తారు అది మీ యొక్క ఆదర్శాన్ని బట్టి ఉంటుంది. సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తారు, ఇంద్రియాలను దేని కొరకు వెచ్చిస్తారు, వాక్కుని దేని కొరకు ఇచ్చిస్తారు, అర్థమును అంటే మీ యొక్క సంపత్తిని దేని కొరకు వెచ్చిస్తారు, ఈ 4 మీరు ఉపయోగించుకుంటూ ఉంటే అది తపస్సు అవుతుంది. ఇందులో ఏది వదిలేసినా అది అసంపూర్ణమైనటువంటి తపస్సే అవుతుంది. అభ్యస్త లోభ మోహ అహంతాకే కుసంస్కారం కా పరిత్యాగ్. అలవాటు పడినటువంటి లోభము, మోహము, అహంకారము అనేటటువంటి కుసంస్కారాలను వదిలివేయుట. పుత్రేషణ, విత్తేషణ, లోకేషణకి కామన అభిలాషాంసే విముఖోన. పుత్రేషణాన్ని, విత్తేషణము, లోకేషణము అనేటటువంటి కోరికలు, అభిలాషల నుంచి మనస్సును తిప్పుకొనుట. గతివిధియ తపశ్చర్యాయుక్త బనాన. మనం చేసేటటువంటి ప్రతి పని కూడా ఈ 4 స్తంభాల మీద ఆధారపడి ఉండాలి. సమయ సంయమనము, ఇంద్రియ సంయమనము, వాక్ సంయమనము, అర్థ సంయమనము. మీరు ఏది చేసినా ఈ 4 అక్కడ ఉండాలి. ఈ 4 ఉన్నాయో లేదో మీరు చూసుకుంటూ ఉండాలి. దానికి నేను ఇప్పుడు కూడా ఒక టైం టేబుల్ వేసుకోమంటున్నాను, ఇక్కడ కూడా ఒక టైం టేబుల్ వేసుకోమంటున్నాను. 3 కలిసి రమ్మన్నప్పుడు, రాయటానికి వచ్చినప్పుడు 3 రండి. ఒకళ్ళు నేను చెప్పింది చెప్పినట్టు రాసిస్తూ ఉంటే, ఇంకోళ్ళు నేను ఎక్స్ట్రా కమెంట్స్ కొన్ని ఇవ్వాల్సి వస్తుంది. ఆ ఎక్స్ట్రా కమెంట్స్ పుస్తకంలో రావు కదా, అది రాస్తారు 2. 3 ఈ కరెక్ట్ చేసిన దాన్ని ఫేర్ కాపీ చేయండి. 3 పని ఉంటుంది, అంతకంటే ఎక్కువ అక్కడ కూర్చోక్కర్లే. రాయటానికి మాత్రము 3 కంటే ఎక్కువ అవసరం లేదు. కానీ వినటానికి మేము వస్తాము, మీ ప్లానింగ్, అది నాకే అభ్యంతరం లే. కానీ ఏ 3 వస్తున్నారో నాకు తెలియాలి. నాకు తెలియాల్సిన పని లేదు, మీరు వచ్చి చెప్పిన 10 నిమిషాల్లో నేను మీ ముందు ఉంటాను. మీరు ఏ టైం అయినా వేసుకోండి, నన్ను మళ్ళీ అడగక్కర్లే. మీరు మాస్టారు నేను చెప్పాలా, ఎవరైనా మిమ్మల్ని ఆపితే వాళ్ళని అలా ఎత్తి బయట విసిరేయండి. ఎవరైనా ఆపారనుకోండి, మాస్టర్ని నిద్రపోతున్నారు, మిమ్మల్ని పని చేయమని మాస్టర్ని నిద్రపోతూ ఉంటే ఆయన మాస్టర్ అని ఎలా అనగలుగుతున్నారో నాకు అర్థం కావటం లే. అంచేది ఎవరైనా అడ్డు తగిలితే ఏం చేయాలి మీరు? మీరు 3 ఉండేది అందుకే, 3 ఉంటే ఈజీగా ఎత్తి పారేయచ్చు. మీరు ప్రతిదీ చాలా జాగ్రత్తగా అర్థము చేసుకుని ఏ రోజు చెప్పినటువంటి విషయాలు ఆ రోజు ఆ ఫార్మేట్ ఫామ్లో వచ్చేస్తే చాలు. అక్షరాలుగా పేజీల రూపంలో వందల పేజీలు అక్కర్లేదు. కానీ నేను చెప్పిన లెక్చర్కి రిజల్ట్ నాకు ప్రింటెడ్ రూపంలో కనిపించకపోతే ఒప్పుకోను, నెక్స్ట్ క్లాస్ ఉండదు, రాసే క్లాస్ తప్ప. అంచేత రాసే క్లాస్ కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. కానీ మీరు ఎప్పుడు కూడా నేను చెప్పేటటువంటి క్లాసుల్లో మీరు చేయలేనటువంటి స్థితి పదో నిమిషమే వచ్చేసింది అనుకోండి, ఆపేయండి, అక్కడ క్లాసు ఆపేద్దాం. గంట చెప్తానని చెప్పి మీరు గంట చెప్పించుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ బుర్రకెక్కాలి, ఆ ఎక్కింది మీరు అక్షరరూపం ఇవ్వగలగాలి, ఆ అక్షరరూపాన్ని మళ్ళీ మీరు డిటిపి చేసి 10 మందికి ఉపయోగపడేటటువంటి ఫార్మెట్లో తయారు చేయాలి. అది ఇంపార్టెంటే కదా, అది డిస్కస్ చేసుకోండి. మీరు ఎలా చేస్తాము అనేది చాలా చాలా ప్రయత్నాలు చేయాల్సి వస్తాయి. ఈ దారి మట్టి వెళ్తాం, ఆ దారి మట్టి వెళ్తాం, ఒక్కొక్కసారి క్లిక్ కాదు, నిరాశ మాత్రం వద్దు. కానీ ఈ ఆర్గనైజేషన్ మీరు మాత్రం చాలా ఫాస్ట్గా బిల్డప్ చేసుకోవాలి. దానికి నేను ఏం చెప్పాను, నేను మీకు నిద్రని మాత్రం మీరు జయించడానికి ప్రయత్నం చేయకండి. మీరు నిర్వీర్యాలు అయిపోవటమే కాకుండా అనేక కార్యక్రమాలకి అవరోధం వస్తుంది. 10 to 5 మాత్రము సాధ్యమైనంత వరకు ఏ కార్యక్రమం పెట్టుకోకండి, సాధ్యమైనంత వరకు. ఇంకా తప్పదు అంటే తప్పదు కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇది స్పీడప్ చేశాను అంటే రేపు పొద్దున్న లోపల అంతా అయిపోవాలి. ఎలాగో అయిపోయింది, ఇంచేత మాండుక్యోపనిషద్ అయిపోయింది, వెంకటేశ్వర వైభవము టూకీగా వెంకటేశ్వర స్వామికి శుద్ధి సాయికి కావలసినటువంటి 4 పుస్తకాల్లో ఉన్నటువంటి మ్యాటర్ నేను మీకు చెప్పేశాను. ఇంకా అవంది ఏంటి అంటే పతంజలి యోగ సూత్రాలు, అది చాలా కష్టం, అంత ఫాస్ట్గా నేను రన్ చేయలేను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్పు లేదు కనుక మిల్లిమిల్లిగానే వెళ్దాం. అది పతంజలి యోగ సూత్రాలు కొంచెం స్లోగా వెళ్తాయి, కానీ ఆ యోగ సూత్రాల్లో చెప్పినటువంటి యమనియమాలు ఆసన ప్రాణాయామాలు మీకు చెప్తూనే ఉన్నాను కదా. ఇంచేత అన్ని కార్యక్రమాలు అనుకున్నట్టే జరుగుతున్నాయి. కానీ ఆ జరిగినటువంటి కార్యక్రమాలు ఒక 1 వారం రోజుల ఫార్మెట్లో తయారు చేసి 1 వారం రోజులలో కనీసము 20-30 మందికి క్లాసుల్లాగా మీరు చెప్పగలగాలి విత్ ఏ నామినల్ ఫీజ్. ఎందుకు ఆ ఫీజు అంటే మీరు వెళ్ళటానికి రావటానికి ఈ ప్రింట్అవుట్స్ అవి తీసుకోవటానికి కావాల్సినటువంటి నామినల్ ఫీజు ఎందుకు తీసుకోమంటే, ఉత్తినే చెప్తా అంటే ఎవడూ రావటం లేదని నేను చూశాను. కానీ 5000 రూపాయలు అడిగితే రీకి నేర్చుకోవటానికి వెళ్తున్నారు మనుషులు, వెళ్ళటమే కాకుండా నాకు నేర్పిస్తామన్నారు వాళ్ళు. నేను నేర్చుకుంటానన్నా, నేను నాకేం అబ్జెక్షన్ లేదు, కానీ నేను మాత్రం 5000 ఇవ్వనయ్యా అన్నారు. ఇంత చేస్తే అక్కడ చెప్పింది ఏముంటుంది, ఏమి ఉండదు. కానీ దానికి ఎందుకు 5000? అంచేత నేను ఇక్కడ కూడా ఫీజు పెడదాం అనుకుంటున్నాను మిల్లిమిల్లిగా. కానీ ఆ ఫీజు ఇలా యాక్టివ్గా కోఆపరేట్ చేస్తున్న వాళ్ళకి మాత్రం నేను పెట్టను. న్యాచురల్ యాక్టివ్గా కోఆపరేట్ చేసుకోకుండా విని వెళ్ళిపోతాం అనేటువంటి వాళ్ళకి మాత్రము వడ్డింపుడు చాలా హై లెవెల్లో ఉంటుంది, ప్రాక్టీస్లో వస్తుంది మెల్లిమెల్లిగా. అది ఇంకోటి ఏంటి అంటే ఆహార నియమాలలో కల్పతరువులో మామూలు ఆహారానికి షిఫ్ట్ అయిపోండి. మామూలుగానే నూనెలు అవి చేస్తూ ఉండండి, ఎవరికో ఒకళ్ళకి అప్పచెప్పేయండి. అది చేసుకుంటున్నటువంటి కొంతమంది ఈ కార్యక్రమానికి మిస్ అవుతున్నారు, అది నాకు ఇష్టం లేదు. అంచేత ఇంకోటి ఏంటి, రా ఫుడ్ తినదలుచుకున్న వాళ్ళు సంచి పెట్టుకోండి, రా ఫుడ్ సంచి అని. అందులో 2 క్యారెట్లు, 4 టొమాటోలు, 4 ఆకుకూరలు. అశ్వమేధ యజ్ఞం అయ్యేంత లోపల మీరు ఒక ఆదివారము తప్ప మామూలు ఫుడ్ జోలికి వెళ్ళదని దీక్ష తీసుకోండి. ఆదివారాలు పెర్మిషన్ గ్రాంటెడ్. దానికి కూడా కారణాలు ఉన్నాయి, అది రుచి కోసం మాత్రం ఇవ్వటం లేదు. లొట్టలు వేసుకోకండి, లొట్టలు వేసుకున్నారు అంటేనే నేను చెప్పింది మీకు ఏమీ అర్థం కాలే. కానీ శరీరం యొక్క నిర్మాణంలో సమత్వం ఉండాలి కనుక మీకు అది ఇవ్వబడుతోంది ముందుగా తప్ప దాన్ని ఉపయోగించుకుందాం అనేటటువంటి స్థాయిలో మాత్రం మీరు దిగజారకండి. పక్కవాడు దిగజారిపోతూ ఉంటే దిగనివ్వకండి వాడిని, కాస్త ధైర్యం చెప్పండి వాడికి. అశ్వమేధ యజ్ఞం అయ్యేంతవరకు అన్నారు కదా మాస్టర్ అని, అశ్వమేధ యజ్ఞం అయ్యాక మనం ఇంకో యజ్ఞం చెప్తాం కనుక అది న్యాచురల్గా ఏం అవ్వదు, ఏమో ఏమవుతుందో అని చేత కాస్త. కానీ చెప్పింది మాత్రం మీరు తక్షణం ఆచరించేయండి, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఆన్ దట్ అన్నెసెసరీ ఫుడ్ హ్యాబిట్స్. మానగలిగేవాడు తక్షణమే మానేయగలడు, మానలేని వాళ్ళకి అలవాటు చేసేంత టైం మనకి లేదు. అంచేత దాని గురించి టైం మనం వేస్ట్ చేయకుండా ఉండండి. చింతన్ మే ఉదారత ఆత్మీయత కా అధికాధిక సమావేశ్ కన్న. నరమేధ యజ్ఞం గురించి చెప్తూ ఇంకోటి ఏం చెప్తున్నాడు అంటే చింతనములో ఉదారత్వము. ఉదారత్వము అనేది ప్రాక్టీస్ వల్ల వచ్చేస్తుంది, ఉదారంగా జీవించటం అనేది. దాని తర్వాత ఆత్మీయత కా అధికాధిక సమావేశ్, ప్రేమ, ఆత్మీయులు వీళ్ళందరూ కూడా నావాళ్లే అనేటటువంటి భావన ఎంత ఎక్కువ చేసుకోగలిగితే అంత మంచిది. అంతరాల్మే సదాశయతాకే ప్రతి శ్రద్ధకో ప్రగాఢ పరిపక్వ బనాన. అంతరాళములో ఆదర్శముల కోసము శ్రద్ధ చాలా ఎక్కువ చేసుకునుట, ఇదంతా కూడా నరమేధ యజ్ఞాలు. అశ్వమేధ్ సామర్థ్యం అశ్వమేధ్ సామర్థ్యం కోరు